सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మనం భగవద్గీత 2వ చాప్టరు ఆఖరి అంశంలో ఉన్నాం. ఆఖరి అంశం స్థితప్రజ్ఞ లక్షణాన్ని, స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ లక్షణాలు చెప్తూ వాటిని సాధించడం ఎట్లాగా, సాధన అని, ఆ సాధనాలు, ఆ లక్షణాలు మనం సమకూర్చుకోవడానికి ఎటువంటి సాధనాలు మనం అమర్చుకోవాలి అనే విషయాన్ని గురించి భగవంతుడు వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంట్లో దమహ, శమహ, తర్వాత నిధిధ్యాసనము, మూడు అంశాలు ఉన్నాయి. దమహ అంటే దమోగుణం, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఎట్లా చేయాలి అనే విషయం గురించి మనం పోయిన తరగతిలో మనం నేర్చుకున్నాం. దానికి ఉదాహరణగా కృష్ణ పరమాత్ముడు తాబేలును ఎగ్జాంపుల్గా చెప్పారు మనకి. ఆ కూర్మానికి తల, 4 కాళ్ళు ఉంటాయి. మామూలుగా మిగతా జంతువులకు ఉన్నట్టుగా కొమ్ములు కానీ లేదా అంటే అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం లేదు. అది ఏదైనా ఒక ప్రమాదాన్ని అది ఊహించుకున్నట్టయితే దాని తలని, ఆ కాళ్ళని లోపలికి ఉపసంహరించుకుని అది ఆ డొప్పలోకి తీసుకువెళ్ళిపోయి తన్ని తానే రక్షించుకుంటుంది. అంటే ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి, వాటిని ఉపసంహారం చేసుకుని మనం ఆ ఇంద్రియ నిగ్రహం చేయాలనే విషయం గురించి ఈ తాబేల్ని ఉదాహరణగా తీసుకుని కృష్ణ పరమాత్ముడు మనకి చెప్పాడు. ఒక్కొక్క అంగము మనకి ఎటువంటి అనర్థాన్ని దారితీస్తుందో కూడా చెప్పుకున్నాం మనం. మనకి ఒక్కొక్క ఆ ఇంద్రియము ఒక్కొక్క ప్రపంచాన్ని మన ముందుకు పరిచి చూపిస్తుంది. మనకి శబ్ద, స్పర్శ, రూపరసగంధ, ఈ 5 ప్రపంచాలు ఉన్నాయి. 5 ప్రపంచాలకి ఈ దేహం ఒక ఆయన 5 ద్వారాలను తెరిచిపెట్టుకుని ఉన్నది. తెరిచిపెట్టుకున్నది కాబట్టి ఇది ఓపెన్ డోర్ పాలసీ, ఏదైనా అలా లోపలికి రావచ్చు. లోపలికి వచ్చి మన మనస్సుని అల్లకల్లోలం చేసి పారేస్తాయి. కాబట్టి వీటికి మనం ఏ విధంగా వీటిని నియంత్రణ చేయాలి, ఏ విధంగా దీన్ని సంయమనం చేయాలి అనే విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సంయమనము అంటే కంట్రోల్ కాదు. ఇంగ్లీష్లో మనం కంట్రోల్ అంటే వాటి మీద ఒక విధమైనటువంటి బలాత్కారమైనటువంటి విషయం కాదు. దీన్ని ఏంటంటే మన మనస్సు బాగా సమాధాన పడితేనే దాన్ని మనం ఆ ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యమవుతుంది అని ఆచార్యులు చెప్తూ ఉంటారు. మనకి ఒక టీవీ నడుస్తుంది అనుకోండి, ఆ టీవీ మనం చూడకూడదని అనుకున్నాం, ఇంట్లో సభ్యులు చూస్తున్నారు, ఆ టీవీ నడవకూడదు అంటే మీరు పక్క గదిలోకి పోయి కూర్చున్నారు, టీవీ చూడలేదు, కానీ మీ మనస్సును మాత్రం కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయకపోతే ఏముంటుంది, అదిగో ఆ డైలాగ్స్ మిస్ అయిపోతున్నాం, తర్వాత సీరియల్ ఏమైందో, ఇట్లా మనసు పరిపర విధాలు పోతుంది, పోయి మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ టీవీ ముందు కూర్చోబెడుతుంది. కాబట్టి మనస్సును కంట్రోల్ చేయకుండా కేవలం ఇంద్రియాలు మాత్రం ఆ ద్వారాలు మూసేస్తే లాభం లేదు. ఆ మనస్సు అంటే శమహ, శమహ అంటే శమో వచ్చి మనోనిగ్రహము. ఆ మనోనిగ్రహం లేనిదే మనకి అది సమాధాన పడదు. ఏకాదశి వచ్చింది, ఏకాదశి వస్తే అందరూ చెప్తున్నారు ఉపవాసం చేస్తే మంచిది అని. అందరూ చెప్పారు కదా అని నేను కూడా ఉపవాసం చేద్దామని కూర్చుంటే ఆలోచన రాగానే ముందు ఆకలి మొదలైపోయి ఎక్కడ ఏది తిందామని మొత్తం వంటింట్లోకి వెళ్ళి అన్ని గిన్నెలు వెతుక్కుంటాం. అదే నాకు, నా మట్టుకు నాకు ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, ఎవరో చెప్పారని కాదు, నాకు ఆ ఏకాదశిలో శ్రద్ధ ఉంది, దానివల్ల ఒక ఫలితం వస్తుంది అని ఆ మనస్సును సమాధానపరచుకుని ఆ మనస్సు పూర్తిగా దాని మీద మగ్నమయ్యేది చేసినట్టయితే దానికి ఎటువంటి ప్రతిబంధకము ఉండదు. అట్లా కాకుండా కేవలం ఎవరో చెప్పారు కదా అని అది దాన్ని బలవంతంగా మనం ఆ ఇంద్రియాల మీద రుద్దినట్టయితే అది నిలబడదు. కాబట్టి ఆ మనస్సు అనేది కూడా దాని వెనకాల సపోర్టివ్గా ఉన్నట్టయితేనే ఇంద్రియ నిగ్రహాలు పనిచేస్తాయి. ఆ మనస్సు అలకల్లోలంగా అయిపోయి ఆ మనసును మళ్ళీ ఆ మనస్సే మొత్తం కల్ప్రిట్ అంతా. కాబట్టి ఆ మనస్సును కూడా మనం సమాధానపరచుకోవాలి. అంటే దాన్ని శమహ అంటారు. శమహ అంటే మనోనిగ్రహము. దమహ శమహ, దమం శమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహము, శమం అంటే మనో నిగ్రహము. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ దమము శమైన తర్వాత నిధిధ్యాసనం చెప్పారు, చెప్పబోతున్నాడు శంకరి మన కృష్ణ పరమాత్మలు. నిధిధ్యాసనము అనేది ఏమిటి? శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మనకి మూడు రకాలైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణం అంటే ఒక దీర్ఘకాలం, ఒక ఈ వేదాన్ని ఆశ్రయించినటువంటి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పారు శాస్త్రంలో, మా ముండకోపనిషత్తులో వచ్చింది అది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఆ బ్రహ్మనిష్టలో ఉండేటటువంటి శ్రోత్రియ ఆచార్యుని పట్టుకుని దీర్ఘకాలం, అంటే ఒక షార్ట్ టర్మ్ కోర్సు, క్విక్ కోర్సు కాదు, ఒక దీర్ఘకాలము శ్రవణం చేయాలట. శ్రవణం చేసినట్టయితే ఆ విషయం మీకు బాగా బోధపడుతుంది. ఇది పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు అని క్లియర్గా మనకి ఇది అనేక సార్లు చెప్తారు. ఇది పుస్తకాల్లో చదివితే మనకి అర్థం కాదు, కేవలం ఆచార్యుడి ద్వారా మనం విని చాలా కాలం, దీర్ఘకాలం విని దాన్ని మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. శ్రవణము అనేది ఒక ఆస్పెక్టు. మననము, మననం అంటే అది తెలుసుకున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని పదే పదే మనం చరివిత చరణం చేసి, సో ఆ మననం ద్వారా మనం ఈ శాస్త్ర విషయాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని తర్కించుకుని దీంట్లో నిజానిజాలు తేల్చుకుని శాస్త్రం చెప్పేటటువంటి ఆ విషయం మీద మనసును కేంద్రీకరించి దాంట్లో ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని ఏర్పరచుకోవడాన్ని మననము అని అంటారు. శ్రవణం ఏంటి, లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ గురువుని ఒకరిని పట్టుకుని ఫర్ ఏ లాంగ్ టర్మ్ అది మనం ఆ శాస్త్రానికి ఎక్స్పోజ్ అవడం అనమాట, త్రూ లిజనింగ్. రెండోది మననం అంటే దాన్ని మన తోటి విద్యార్థులతో కానీ గురువుగారితో కానీ లేదా మీ మట్టుకు మీరు కానీ దాన్ని చరివిత చరణం చేసుకుని దాంట్లో ఉండేటటువంటి సంశయాలు తీర్చుకుని దాన్ని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని ఏర్పరచుకోవడం. ఇవి రెండు స్టేజ్లు అయ్యాయి. మూడో స్టేజ్ చాలా ఫైనల్ స్టేజ్, చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. ఆ మూడో స్టేజ్ అంటే నిధిధ్యాసనము అది చెప్పబోతున్నాడు ఆయన. ఆ నిధిధ్యాసనము అంటే ఏమిటది? మీకు విషయం తెలిసింది, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయం మీకు బాగా తెలిసింది. అయితే ఆ విషయాన్ని మీరు మీ జీవన విధానంలో ఒక భాగస్వామి చేసుకోవాలంటే దట్ షుడ్ బి ఎ లివింగ్ రియాలిటీ. ఆ లివింగ్ రియాలిటీ అవ్వాలంటే దానికి ఏమిటి, చాలా మనకి హ్యాబిట్స్లో మనకి ఆటంకాలు చాలా ఉంటాయి. మన దైనందిన జీవితంలో మన జన్మ జన్మాంతరాలుగా మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం మనకి ఆటంకం అయిపోతుంది. మన జీవన విధానం అంతే అంది ద్వైతం చెప్తోంది, కంప్లీట్ ద్వైతం చెప్తోంది, అవుట్ అండ్ అవుట్ ద్వైతాన్ని చూపిస్తోంది, ద్వైతాన్ని మనకి ఏక్స్పీరియన్స్ చేస్తోంది. మనకి శాస్త్రం ఏం చెప్తుంది, ద్వైతం లేదు, ఇదంతా అద్వైతమే, మీకు కనిపించే ద్వైతం అంతా మిథ్యాభూతము అని మిథ్యాత్వ నిర్ణయం చేసుకోమంటుంది. ఇది మనకి హ్యాబిట్యువల్గా మనకి జరుగుతున్న ఈ అనుభవానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి హ్యాబిట్యువల్ ఆటంకాలు అంటే మనకి అలవాటుగా దొరుకుతున్నటువంటి వ్యవహారానికి వ్యతిరేకంగా ఈ బోధ జరిగింది. బోధ జరిగింది కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి అంటే దాన్ని మనం ఆ లోపల చరివిత చరణం చేసుకుంటూ ఆ బ్రహ్మభావంలో ఇప్పుడు అవకాశం ఉన్నా కూడా 24/7 ఆ దాంట్లో తంబూరాశ్రుతిలాగా అది నడుస్తూ ఉండాలి. నడుస్తున్నట్టయితే మీకు ఆ బ్రహ్మభావంలో నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ పారాడైమ్ షిఫ్ట్ జరగాలన్నమాట, ఆ ఛానల్ మారుస్తూ ఉండాలి. ఛానల్ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడల్లా, కాస్త ప్రశాంతంగా మీరు ఉన్నప్పుడల్లా ఆ బ్రహ్మభావంలో ఉండేటటువంటి అలవాటుని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నట్టయితే దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. సో ఇప్పుడు ఈ నిధిధ్యాసనము ఇవన్నీ చెప్పబోతూ ఆయన ఇంద్రియాలు మనకంటే రకరకాలైనటువంటి ఈ ఇంద్రియాలు ఎట్లా ప్రకోపిస్తాయని చెప్తూ అదే ధోరణిలో ఇక్కడ మనకి ఈ శ్లోకం నడుస్తుంది. 59వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి, 60వ శ్లోకం ఇవాళ చెప్తాను. నేను చెప్పిన తర్వాత నాతో పాటు చెప్పండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఈ ఇంద్రియ నిగ్రహం గురించి ఇంకా మనకి ఈ డిస్కషను ఇంకా ముందుకు వెళ్తోంది. ఈ 60వ శ్లోకం, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 60వ శ్లోకం అన్వయ వాక్యం ఒకటే ఉన్నది. అన్వయ వాక్యం ఇట్లా ఉంది. హే కౌంతేయ యతతః విపశ్చితః అపి పురుషస్య ప్రమాధీని ఇంద్రియాణి మనః ప్రసభం హరంతి. హే కౌంతేయ, హే హే కుంతిపుత్ర, యతతః విపశ్చితః అపి. యతతః అంటే యత్నశీలుడు, ప్రయత్నం చేస్తున్నాడు ఇంద్రియాలు నిగ్రహించడానికి, మనస్సును నిగ్రహించడానికి. చాలా అతని ప్రయత్నం అంతా ప్రయత్న లోపం ఏ మాత్రం లేదు. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ యత్నశీలిని యతతః అంట. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉంది, దాని మీద ప్రయత్నం పెట్టాడు. అంటే ఈ ఇంద్రియాలని నిగ్రహించి మనస్సును కూడా నిగ్రహించి ఆ మనస్సుని అట్లా అంటే పరిపరి విధాలు పోకుండా దాన్ని సంయమనం చేశాడు. ఈ సంయమనం చేసేటటువంటి ఈ యతి అతను విపశ్చితః అపి అంటాడు. విపశ్చితః అపి అంటే అతను ఇన్ఫార్మ్డ్, జ్ఞాని అయినప్పటికీ కూడా, అతనికి అన్ని విషయం అంతా తెలిసినప్పటికీ కూడా అతనికి తెలుసు ఇంద్రియాలు ప్రలోభ పడిపోతాయి, ఇంద్రియాలు ప్రలోభం వల్ల మనం ఈ లౌకికంగా ఈ సంసారంలో పడిపోతామని తెలుసు. అయినా కూడా అతను ఆ భ్రాంతిలో పడిపోతాడట. ఆ ఇంద్రియాల యొక్క శక్తి అంత పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి అతడు యతి, తర్వాత జ్ఞాని, విపశ్చితః అపి అంటున్నాడు. విపశ్చితః అపి అంటే ఇన్ఫార్మ్డ్, దో హీ ఈజ్ ఇన్ఫార్మ్డ్, అతనికి విషయం అంతా తెలిసినా కూడా, యత్నశీలైనా కూడా అతన్ని ఏం చేస్తాయి, ప్రమాధీని, శక్తివంతమైనటువంటి ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఇంద్రియాణి మనః ప్రసభం హరంతి, అవి బలవత్తరంగా అవి వాటి వైపు, అంటే వాటి దృక్కోణం ఎట్లా ఉందో ఆ దృక్కోణం వైపుకి తిల్లాక్కెళ్ళిపోతాయి. దారి దోపిడీది, దొంగల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాయట ఇంద్రియాలు. అవి మనం దారిలో మనం ఏదో వెళ్తూ ఉంటాం, ప్రయాణం చేసి ఆదమరుపుగా ఉంటాం, సడన్గా బస్సు ఆపేసేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కొలగొట్టేస్తారు. ఇదే మాదిరిగా ఈ మనం ఒక సత్ప్రవర్తనలో ఒక సన్మార్గంలోకి వెళ్దామనేటువంటి యోచనతోటి యత్నశీలులుగా ఉన్న కూడా ఇవి చాలా బలవంతమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవేది చూస్తే బాగుంటుంది ఈ సినిమా, మనం మిస్ అయిపోతామని చూడకపోతే అని. ఈ విధమైనటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఇంద్రియాలు మనని సజావుగా నడవకుండా చేస్తాయి అని. ప్రసభం మనహ ఇంద్రియాణి హరంతి అంటున్నాడు. హరంతి అంటే వీటిని హరించేస్తాయట, మన యొక్క ఆ మార్గం నుంచి తప్పుదోవకి తీసుకెళ్ళిపోతాయి. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి, మనకి శాస్త్రంలోనే ఉదాహరణలు ఉన్నాయి. ఆ విశ్వామిత్రుడు మహా తపస్శాలి, మనకందరికీ తెలిసిన విషయం. ఆయన ఎంతో తపోగుణంతో ఆ త్రిశంకు స్వర్గాన్ని కూడా సృష్టించినటువంటి మహాశక్తిశాలి. అటువంటి ఆ విశ్వామిత్రుని మేనక వచ్చి ఆయన్ని మొత్తం ప్రలోభ పెట్టి ఆయన తపస్సు అంతా హరించేస్తుంది. కాబట్టి ఇంద్రియాలు ఆ డ్యాన్సే కదా పోయిందేముందని కాసేపు చూస్తే అది అక్కడితో ఆగిపోదు, అది అలా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో ఆ ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి, చాలా శక్తివంతమైనవి అని చెప్తున్నాడు. ఒక కోతి తన ఇంద్రియాలను టెస్ట్ చేసుకోవడానికి ఒక అరటిపండు ఎదురుగుండా పెట్టుకుంటాడు. నేను తినకూడదు ఇది అరటిపండుని, ఇవాళ ఏకాదశి కదా నేను అరటిపండు తినకూడదు అని ఒక అరటిపండు పెట్టుకుందిట. అరటిపండు పెట్టుకుని అరటిపండు పెట్టుకుంటే ఏమవుతుంది నాకు అది, నేను ఐ విల్ ఎక్స్పెరిమెంట్ వన్ మోర్ థింగ్ అని అది ఒలిచిందిట. ఒలిచి ఎదురుగుండా పెట్టుకుందిట. పెట్టుకుంటే నేను ఇంకా చాలా కంట్రోల్ ఉంది నాకు, ఈ ఒలిచాను కదా ఇది నోట్లో ఈ గొంతు దాకా పెట్టుకుంటాను, గొంతు దాకా పెట్టుకుని మింగకుండా దాన్ని అలా పెట్టుకుంటాను అని ఆ అరటిపండుని తీసి నోట్లో పెట్టుకుని అలా చాలాసేపు ఉంది. చాలాసేపు తర్వాత దాని టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ తెస్తే కాస్త నవ్వులతో ఏం పోయింది అని మెల్లిగా నవ్వడం మొదలు పెట్టాను. ఎప్పుడు మింగిందో దానికే తెలియదు. సో ఇదే విధంగా మనం యతతః అపి విపశ్చితః అపి అంటున్నాడు. యత్నశీలైనా కూడా, అతడు జ్ఞాని అయినా కూడా, అతన్ని ఆ ఇంద్రియాలు హరించేస్తాయి, అతని మార్గం నుంచి హరించేస్తాయి. అంత సులభమైనటువంటి విషయం కాదు ఇది. మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి మరొక ఎగ్జాంపుల్ ధర్మపుత్రుడు. ఆయనకి ధర్మానికి ప్రతీక అటువంటి ధర్మపుత్రుడు జూదం ఆడాడు. జూదం ఆడి మొత్తం తన రాజ్యాన్ని, తన భార్యని, తన తమ్ముళ్ళని అందరినీ ఓడిపోయాడు. సో అది అంటే ఒక వ్యసనం. ఆ వ్యసనం ఏం చేసింది, అతని యొక్క ఈ ధర్మ నిర్ణయాన్ని, ఆ యుక్తాయుక్త విచక్షణని అంతటినీ కోల్పోయేలా చేసింది. కాబట్టి ప్రసభం హరంతి, చాలా బలంగా బలవత్తరంగా అవి ఏం చేస్తాయంటే మీలో ఉండేటటువంటి ఆ తెలివితేటల్ని హరించేస్తాయి, ఆ యుక్తాయుక్త విచక్షణని హరించేస్తుంది. ప్రమాధీని అని చెప్పాడు. ప్రమాధీని అంటే చాలా శక్తివంతమైన. ప్రమాధి మత్ అంటే మద్నాతి ఇది మత్ అని, అంటే ఏదైతే మదిస్తుందో, మదిస్తుందంటే మంథనం అంటారు కదా, సముద్ర మంథనం, కవ్వం అనమాట. కవ్వాన్ని మనం ప్రమాధి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కవ్వంలాగట మజ్జిగ ఎలా చిరికేస్తుందో ఆ విధంగా ఈ ఇంద్రియాలు మన మనస్సును చిరికేస్తాయి. అటువంటి కవ్వాలు ఎన్ని ఉన్నాయి, 5 కవ్వాలు ఉన్నాయి. ఒక్క కవ్వ అయితే పర్వాలేదు, 5 కవ్వాలు ఉన్నాయి ఆ మనస్సును చిలకడానికి. కాబట్టి ఈ 5 కవ్వాలు చిలికి మన మనస్సుని అవి హరించేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, రాముడు సీత అరణ్యవాసం చేస్తున్నారు. అరణ్యవాసం చేస్తూ చక్కగా కులాసాగా కబులు చెప్పుకుంటున్నారు. రాముడు అంటే ఆ సచ్చిదానంద పరమాత్మ, సీత అనేది ప్రకృతి. ఆ సచ్చిదానంద పరమాత్మతోటి ప్రకృతి లీనమై ఉంది. ఈలోపుని ఒక బంగారు లేడీ ఎదురుగుండా పరిగెట్టింది. బంగారు లేడీ ఉంటుందా, ఉండదు, అటువంటి విచక్షణ లేదు. బంగారు లేడి ఎక్కడ ఉంటుందండి, ఉండదు, అది ఏదో మాయ జరుగుతుందనే విషయం కాస్త ఆలోచిస్తే తెలిసి ఉండేది. కానీ అక్కడ ఆ ప్రలోభం, ఎప్పుడైతే ఆ ప్రలోభం జరిగిందో, అయ్యో బంగారు లేడి ఉంది, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది, దీన్ని నేను పెంచుకోవాలి అని ఆ బంగారు లేడి మీద వ్యామోహం వచ్చి ఈ రాముడికి దూరం అయిపోయింది. ఎప్పుడైతే ఆ ప్రలోభం వచ్చిందో ఆ సచ్చిదానంద పరమాత్మ నుంచి దూరం అయిపోయింది. ఒక రాంగ్ థాట్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ రాంగ్ థాట్ వల్ల ప్రసభం మనహ, అది బలవత్తరంగా మనస్సుని హరించేస్తుంది. మనహ ప్రసభం హరంతి. శాస్త్రం మనకంతా తెలుసుట. ఆ శాస్త్రాన్ని నిధిధ్యాసనం ద్వారా మనం దాన్ని చాలా గట్టిగా మనం నిలబెట్టుకోవాలి. జారిపోకుండా, శాస్త్రం నుంచి జారిపోకుండా నిధిధ్యాసనం మనం కాపాడాలి. అది ఎలా ఉంటుంటే, వెట్ ఫ్లోరింగ్, కొత్తగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఫ్లోరింగ్ వేస్తాడు. ఫ్లోరింగ్ వేసినప్పుడు అది తడిగా, అది ఇంకా ఎండకుండా గట్టిగా గట్టిపడకుండా ఉంటుంది. ఆ టైంలో ఎవరు నడవకూడదు దాని మీద. నడిచినట్టు ఏదవుతుంది, మొత్తం ఆ ముద్రలన్నీ పడిపోయి, వాళ్ళ కాలి ముద్రలు పడిపోయి, అవి ఇంకా పెర్మనెంట్గా ఉండిపోతాయి. కాబట్టి అది గట్టిపడేంత వరకు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఫ్లోర్ని ప్రొటెక్ట్. వెట్ ఫ్లోరింగ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా మనం ఈ శాస్త్ర సముపార్జనం అంతా కూడా అది వెట్ ఫ్లోరింగ్ లాంటిదిట. వెట్ ఫ్లోరింగ్ లాంటిది కాబట్టి దాని మీద ఈ పాదాలు పడకుండా, అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలు ముద్ర పడకుండా వాటిని కాపాడుకోవాలి. కాపాడుకున్నట్టయితే, అది గట్టిపడింది అనుకోండి, గట్టిపడినట్టయితే ఎట్లా గట్టి చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఎట్లాగా, మననము నిధిధ్యాసనము. ఈ మననము నిధిధ్యాసనం క్రూషియల్ స్టేజెస్. శ్రవణంలో విషయం అందరికీ తెలుస్తుంది, విషయం తెలిసి ఓహో ఇదేనా అనుకోవడం కాదు అక్కడ. అది వెట్ ఫ్లోరింగ్ తయారైంది. వెట్ ఫ్లోరింగ్ని దాన్ని మీరు గట్టిపరిచి, ఆ గట్టిపరిచినట్టయితే అది ఇంకా ఏనుగు నడిచినా కూడా దాని మీద ముద్రపడదు. కాబట్టి ఆ వెట్ ఫ్లోరింగ్ని ప్రొటెక్ట్ చేయడం ఎట్లాగంటే, మననము నిధిధ్యాసనము. మననం ద్వారా, నిధిధ్యాసనం ద్వారా మీకు అబ్బినటువంటి శాస్త్రాన్ని బాగా దృఢపరుచుకుని ఆ దృఢత్వంతో, ఆ బ్రహ్మనిష్టతోటి మీరు చరించాలి అని సాధనాలు చెప్పారు ఆయన. 61వ శ్లోకం అండి ఇది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇందులో సంయమ్య అంది, సంయమ్య మకారం వాడకూడదు. సున్నని అనుస్వార అంటారు సంస్కృతంలో. అనుస్వార తర్వాత యకారం వస్తే సై అని చెప్పాలి. శయ్యోహో మనం తచ్చయ్యోరా వృణీమహే, తచ్చం అనట్లేదు, తచ్చయ్యోరా వృణీమహే చై చై అనే శబ్దం రావాలి. అలాగే సంయమి, సంయమి కాదు. మామూలుగా మనం సంయమి అని చదువుతాం, మకారం రాకూడదు. సంయమి సై సంయమి అని రావాలన్నమాట. అంటే అనుస్వార తర్వాత యకారం వస్తే ఇది పాణిని సూత్రం. మనకి ఇందులో దుర్గా సూత్రంలో సంయో వస్తుంది, సంయో సంయో కాదు, తచ్చయ్యోరా వృణీమహే అట్లా. ఓకే, ఇప్పుడు తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బాగా చెప్పారు. ఇప్పుడు తాని సర్వాణి ఇంద్రియాణి సంయమ్య, ఇగో అతను తన యొక్క ఇంద్రియాలన్నిటినీ అది సంయమనం చేయాలట, వాటిని రెగ్యులేట్ చేయాలి. కంట్రోల్ కాదు, కంట్రోల్ అనే పదం వాడకూడదు. రెగ్యులేట్, రెగ్యులేట్ అంటే వాటి అధిష్టానంలో తను ఉండాలి. తన చెప్పు చేతల్లో ఉండాలి కానీ వాటి చెప్పు చేతల్లో అతను ఉండకూడదు, వాటికి బానిస కాకూడదు. అవి ఎట్లాగా వాటికి విషయాన్ని బోధపరిచి, వాటిని బలాత్కారంగా కాకుండా వాటికి విషయాన్ని తెలియపరిచి, వీటిలో ఉండేటటువంటి లాభ నష్టాలు చెప్పి ఆ ఇంద్రియాలని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అధీనంలోకి తెచ్చుకుంటే దాన్ని సంయమనము అంటారు. ఆ తాని సర్వాణి ఇంద్రియాణి, సర్వాణి ఇంద్రియాణి అంటే ఇప్పుడు మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఐదు ఇంద్రియాలు, నాలుగు ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకుని ఒక ఇంద్రియాన్ని వదిలేయకూడదు. సాధారణంగా జరుగుతున్న విషయం అది. మనం అన్ని ఇంద్రియాలని కట్టుదిట్టం చేస్తాం కానీ నోటిని కట్టుదిట్టం చేయం. ఆ నోటిని వదిలేస్తాం, వదిలేసి దాన్ని 24 అవర్స్ తినడం లేకపోతే 24 అవర్స్ మాట్లాడడం, ఇట్లాగా ఆ నోటి దగ్గర మనకు కంట్రోల్ ఉండదు. తాని సర్వాణి ఇంద్రియాన్ని సంయమ్య, అన్ని ఇంద్రియాలని ఎవరైతే దాన్ని తన అధీనంలో పెట్టుకున్నాడో, యుక్త అటువంటి వాడిని యుక్త అని అంటుంది. అటువంటి యత్నశీలి, అటువంటి మునిని, అటువంటి జ్ఞానిని యుక్త ఆసీత. అలా ఆసీత అంటే కూర్చున్నాడు, అన్ని వాటినన్నింటినీ కంట్రోల్ చేసి, వాటన్నింటినీ రెగ్యులేట్ చేసి, కంట్రోల్ కాదు రెగ్యులేట్ చేసి కూర్చున్నాడు. ఆసీత అంటే ఒక చోట స్థిరంగా ఉన్నాడు. ఆసీత అంటే కరెక్ట్ మీనింగ్ కూర్చున్నాడు అనమాట. మత్పరః, అలా ఎప్పుడైతే ఇంద్రియాలను కంట్రోల్ చేశాడో, ఇంద్రియాలను కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనస్సు మొత్తం అంతా బయట విషయాలన్నీ క్లోజ్ అయిపోయాయి. చూడ్డానికి ఈ బయట విషయాలు, దృశ్య ప్రపంచం లేదు, శబ్ద ప్రపంచం లేదు, స్పర్శ ప్రపంచం లేదు, ఈ ప్రపంచాలన్నింటినీ సంయమనం పాటిస్తున్నాడు. పాటిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ మైండ్ ఏం చేస్తుంది, మైండ్ ఇది దాన్ని బ్లాంక్గా వదిలేసాం అనుకోండి, వస్తే అది ఐడిల్స్ మ్యాన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా, అది ఎక్కడెక్కడికో పోతుంది, మిమ్మల్ని ఎక్కడ దారి తీసేస్తుందో తెలియదు. ఆ మైండే మెయిన్, మైండే మెయిన్ కాబట్టి ఆ మైండ్కి ఒక మనం ఒక డైరెక్షన్ చూపించాలి, ఒక దిశానిర్దేశం చేయాలి. దిశానిర్దేశం చేసినట్టయితేనే అప్పుడు మీకు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్మాట. సో దాన్ని దిశానిర్దేశం చేయడానికి ఏం చేస్తున్నాడు, మత్పరః, నా వైపు ఆ మనస్సుని కేంద్రీకరించి అంతర్ముఖం చేసి. మత్పరః అంటే ఇగో ఆత్మ దృష్టితో ఎవరైతే ఈ జ్ఞాని ఉన్నాడో, ఇంద్రియాలన్నింటినీ సంయమనం చేసిన తర్వాత ఈ మనస్సు, ఆ ఏకాంతంగా ఉండేటటువంటి మనస్సుని మత్పరః నా అధీనం చేస్తే, అటువంటి వాడు వశ్యేహి ఇంద్రియాణి, అటువంటి వ్యక్తికి ఇంద్రియాలన్నీ అతని వశమవుతాయట. వశమవుతాయి కాబట్టి అతడు చెప్పినట్టు నడుచుకుంటాయి. మనం బయట పొద్దున్న మార్నింగ్ వాక్ వెళ్తుంటే కొంతమంది కుక్కలను తీసుకెళ్తూ ఉంటారు. కుక్కను తీసుకెళ్తుంటే ఇతను కుక్కను నడపాలి కానీ ఇతన్ని కుక్క నడపకూడదు. చాలా కేసుల్లో ఏమవుతుంది, ఆ కుక్క లాగేస్తూ ఉంటుంది. ఒక ఆయన మాకు తెలిసిన ఒక మా తాతగారు ఆ కుక్కని, అదే వాళ్ళ మనవడి కుక్కని బయట తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. అదేమో జర్మన్ షెపర్డ్, చాలా బలమైంది అది. అది లాగేసింది గట్టిగా, లాగేసేసరికి పాపం ఈయన రోడ్డు మీద అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మొత్తం అంతా ఒళ్ళంతా కొట్టుకుపోయింది, చాలా అవస్థ పడిపోయాడు. దాన్ని కంట్రోల్లో పెట్టాలి కానీ అది మన కంట్రోల్లో ఉండకూడదు. ఈ దేహం ఏంటి, దేహం ఒక ఇది వెహికల్. మనకి కఠోపనిషత్తులో చెప్తుంది దేహం ఒక వెహికల్, రథం అని చెప్తాడు, మనసు ఒక అశ్వం అని చెప్తాడు. ఈ వెహికల్ చెప్పు చేతల్లో మనం ఉండకూడదు. మీరు కారు ఎక్కారు, కారు ఎక్కితే ఏదో పలానా చోటకు వెళ్ళాలని మీరు నడిపితే ఆ కారు ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళాలి. అంతేకాని కారు ఇష్టం వచ్చిన ప్రదేశానికి మిమ్మల్ని అది తీసుకెళ్ళకూడదు. జరుగుతున్న విషయం అది. జరుగుతున్న విషయం ఏంటంటే ఈ వెహికల్ మనని అది తీసుకెళ్తుంది, దాన్ని మనం తీసుకెళ్ళాలా. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇంద్రియం అక్కడికి తీసుకెళ్ళాలి, కానీ మనం దాని చెప్పు చేతల్లో పడిపోయి దాని రిమోట్ కంట్రోల్ అంతా దాని చేతిలో పెట్టేశాం కాబట్టి ఆ దాని చెప్పు చేతల్లో మనం పూర్తిగా బానిసలం అయిపోయాం. ఆ విధంగా కాకుండా మన అధీనంలో కానీ ఇంద్రియాలు ఉన్నట్టయితే, మనస్సు ఇంద్రియాలు మన అధీనంలో ఉన్నట్టయితే ఈ గమనం అంతా సజావుగా సాగిపోతుంది. అలా ఉండాలంటే ఏం చేయాలి, ముందు ఇంద్రియాలని మీరు సంయమనం చేశారు, ఆ తర్వాత ఆ ఖాళీగా ఉన్న మనస్సుని ఖాళీగా ఉంచకుండా, ఆ మామూలుగా మనం అమనస్కం అమనస్కం ఉంటారు, అమనస్కం కాదు ఇది, అమనస్కం కాకుండా దీనికి ఒక డైరెక్షన్ చూపించాలి. ఆ డైరెక్షన్ ఏమిటి, ఆ డైరెక్షన్ ఇదిగో ఈ ఆత్మ, ఆత్మే నేను అనేటటువంటి ఆ భావనలో, ఆ బ్రహ్మభావంలో మీరు ఉన్నట్టయితే అది ఆ బ్రహ్మభావంలో ఉండి వేరే దృక్కోణంలోకి పోకుండా అది ఆనందాన్ని అనుభవించడం మొదలుపెడుతుంది. ఎందుకు, ఆ ఆత్మే ఆనంద స్వరూపము, దాని సోర్స్ అదే, సోర్స్ అదే కాబట్టి ఎప్పుడైతే సోర్స్ని దానికి అందించారో, ఆనందం కోసం బయట ఒక మనుషుల దగ్గరికి కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక సంఘటన కానీ మనకి ఒక దాని మీద లీన్ అవ్వడానికి అవకాశం లేదు. ఇంతకుముందు ఏంటి, వీటి మీద లీన్ అయితే కానీ, వీటి మీద ఆధారపడితే కానీ నాకు ఆనందం లేదనేటటువంటి ధోరణి నడిచింది. ఎప్పుడైతే మీకు విషయం తెలిసిందో మనకి ఆ సైకలాజికల్గా మనం ఒక విషయం మీద కానీ దేని మీద లీన్ అయ్యేటటువంటి అవసరం లేదు. ఫిజికల్గా లీన్ అవ్వాలి. ఫిజికల్గా శాస్త్రం ఏమీ మీకు సపోర్ట్ చేయదు. ఫిజికల్గా మీరు మిమ్మల్ని ఎవరైనా చేపట్టుకు లేపాలంటే లేపాల్సిందే. కానీ మెంటల్గా దెర్ ఇస్ నో లీనింగ్, మీరు యు ఆర్ ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, ఇదిగో ఈ మనస్సు ఆత్మ మీద లయమై ఆత్మయే ఆత్మలోనే నెలకొన్నట్టయితే, మత్పరహ నాలోనే ఉండాలి అని చెప్పారు కృష్ణ. నాలోనే అంటే ఏమిటి, ఆయన ఎవరు, ఆత్మ కృష్ణ పరమాత్ముడు నాలోనే నెలకొంటే ఆయన అదిగో ఈ చక్రధారి కిరీటధారి ఇట్లా కాదు. ఆయన చెప్పుకున్నాడు అహం ఆత్మా కూడా కేశ, నేను ఎవరనుకుంటున్నావు నేను ఆత్మని అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆత్మలోనే ఎవరైతే నెలకొన్నాడో అటువంటి వ్యక్తికి ఇంద్రియాలన్నీ వశమై ఉంటాయి. దీంట్లో రెండు సెంటెన్సులు ఉన్నాయండి. యుక్త తాని సర్వాణి సంయమ్య మత్పరః ఆసీత. ఎవరైతే ఈ జ్ఞాని ఈ ఇంద్రియాలన్నిటినీ సంయమనం చేశాడో, ఎలా సంయమనం చేశాడ, మత్పరః నా మీదే అతని దృష్టి అంతా కేంద్రీకరించి ఆసీత కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు, యస్యహి ఇంద్రియాణి వశే, అతడి వశంలో ఇంద్రియాలన్నీ ఉన్నాయి, అతని చెప్పు చేతల్లో ఇంద్రియాలు నడుస్తున్నాయి, అతని అధీనంలో ఇంద్రియాలు ఉన్నాయి, కాబట్టి ఇంకా అతని ఇంద్రియాలు బాధించవు. ఇంద్రియాలు ఎప్పుడు బాధిస్తే, ఇంద్రియాల దృష్టిలో దృక్కోణంలో మీరు ఉన్నట్టయితే, లేదా ఇంద్రియాలని బలాత్కారంగా మీరు కంట్రోల్ చేసినట్టయితే అది మళ్ళీ విజృంభిస్తాయి. ఎప్పుడో రిలాక్స్ అయినప్పుడు అవి సడన్గా విజృంభడం మొదలెడతాయి. ఈ మండోదర్ అంటుంది, రావణాసురుడు సీతని బలాత్కారంగా తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేస్తే అక్కడ రామాయణంలో మండోదరి వాక్యాలు ఉంటాయి. ఆ మండోదరి చెప్తుంది, నువ్వు గతంలో నువ్వు ఆ ఆత్మలింగాన్ని తీసుకురావడానికి చాలా విపరీతమైనటువంటి తపస్సు చేశావు, అప్పుడు నీ ఇంద్రియాలన్నింటినీ బలాత్కారంగా నువ్వు వాటిని కంట్రోల్ చేసావు, కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు నీకు నీ చెప్పు చేత లేకుండా అవి ప్రకోపిస్తున్నాయి. నువ్వు బలాత్కారంగా అప్పుడు బలాత్కారంగా చేసావు కాబట్టి ఇప్పుడు అవి నీకు తెలియకుండా ప్రకోపిస్తున్నాయి అని మండోదరి అతనికి హితబోధ చేస్తుంది. ఈ గోపికలు ఈ అంతా కృష్ణుడే ఉన్నాడు అని ఆ భాగవతంలో ఒక సెంటెన్స్ ఉంది, అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అని చెప్తారు. ఈ అన్ని దేహాల్లోనూ, మా దేహాలన్నింటిలోనూ అంతరాత్మగా నువ్వే ఉన్నావయ్యా అని ఆ కృష్ణ పరమాత్మని ఆ గోపికలు చెప్తారు. సో ఈ విధంగా ఈ ఆత్మలో ఎవరైతే నెలకొన్నాడో, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం శివోహం శివోహం అని, నేను బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు, కేవలం ఆత్మని అని ఆత్మలోనే ఎవరైతే నెలకొని ఉన్నాడో అతడే నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అని ఆ ఆత్మలోనే ఉన్నవాడికి ఇంద్రియాలన్నీ అతని వశంలో ఉన్నాయి. 62 చూద్దామండి. 62-63 శ్లోకాలు కొంచెం ప్రత్యేకించినటువంటి శ్లోకాలు ఇవి. ఈ ఇంద్రియాలు వశంలో లేనట్టయితే, అంటే అన్వయ వ్యతిరేకం అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఇప్పుడు అన్వయం అంటే ఒక కో ఎగ్జిస్టెన్స్, వ్యతిరేకం అంటే ఆపోజిట్, అంటే ఇది లేకపోతే రెండోది లేదు, జస్ట్ ఆపోజిట్ అన్నమాట. అన్వయము వ్యతిరేకము రెండు ఒకటే, అంటే రెండు కో ఎగ్జిస్ట్ అవుతాయి లేకపోతే రెండు కో ఎగ్జిస్ట్ కావు, పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఎవరైతే ఎవరి ఇంద్రియాలు అయితే వశమై ఉంటాయో అతడు తన టార్గెట్ని రీచ్ అవుతాడు, అది అన్వయం. వ్యతిరేకం అంటే ఎవరి ఇంద్రియాలు వశంలో లేవో అతడు తన ఏదైతే తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోడు. సో అట్లా ఇంద్రియాలు వశం కాని వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అని చెప్తూ, వాడి యొక్క భ్రష్టత్వం ఎలా ఉంటుంది అని చెప్తూ శంకర్లు తన యొక్క భాష్యంలో ఏ విధంగా చెప్తారంటే, ఒక బంతిని మెట్ల పైనుంచి పడేసామనుకోండి, పడేసేమవుతుంది, అది మెట్టు 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 దిగుతూ చాలా వేగంగా పడిపోతుంది. ఒక మెట్టు నుంచి కొంత వేగంతో పొమ్ము పడుతుంది, ఇంక రెండో మెట్టు మీద ఇంకా వేగం పెరుగుతుంది, అట్లా అది తొందరగా పతనానికి దారితీస్తుంది. అదేవిధంగా మనకి ఇంద్రియాలు ఎప్పుడైతే మన వశంలో లేదో ఆ ఇంద్రియాలు ఎట్లాగా మన భ్రష్టత్వానికి దారితీస్తాయని 62-63 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు, వాటిని కంఠోపాఠం కూడా చాలామంది చేస్తారు. ఆ శ్లోకాలు ఇప్పుడు చెప్పబోతున్నాం, నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. సో ఇందులో మూడు వాక్యాలనే, ముందు వాక్యాలు చూసి తర్వాత నేను వాటి వివరణలోకి వెళ్తాను. విషయాన్ ధ్యాయతః పుంసః తేషు సంగః ఉపజాయతే. విషయాన్ ధ్యాయతః పుంసః తేషు సంగః ఉపజాయతే. అంటే ఎప్పుడైతే ఈ విషయాల మీద ధ్యానం చేస్తున్నాడో, విషయాల మీద బాగా మమేకం చెందాడో, అటువంటి పుంసహ అంటే పురుషుడికి సంగహ ఉపజాయతే, వాటి మీద ఒక రాగం ఏర్పడుతుంది, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఒక విషయాన్ని పదే పదే మీరు దాని మీద దృష్టి కేంద్రీకరించారనుకోండి, దాని మీద ఆటోమేటిక్గా మీకు అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు, మీకు నచ్చని విషయం ఉంటుంది, నచ్చని విషయం వచ్చి వాడు ఏం చేస్తూ ఉంటాడు, పదే పదే చూపిస్తూ ఉంటాడు. మీకు డబ్బులు ఊరికే రావండి అంటాడు సడన్గా వచ్చి, అదే పదే పదే చూపిస్తే చూడగా మీరు డబ్బులు మూట కట్టుకుని మీరు ఆ జ్యువెలరీ షాపు పరుగు పెడతారు. సో అదేమిటంటే అది విషయం పదే పదే చూడగా మీకు దాని మీద ఒక రాగం ఏర్పడుతుంది, అది టెక్నిక్ అన్నమాట. మీకు నచ్చని సాంగ్ ఉంటుంది, వాడు సినిమా వాళ్ళు ఏం చేస్తారు, పదే పదే వినిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీ నోట్లోంచి వచ్చేస్తుంది ఆ పాట. ఇందుచేత మీరు విన్నారు కాబట్టి మీకు దాని మీద రాగం ఏర్పడింది, కొన్నాళ్ళ తర్వాత దాన్ని బాగుందని కూడా అనేటటువంటి వ్యవస్థ వచ్చేస్తుంది. విషయాన్ ధ్యాయత, విషయం మీద ఎవరైతే ఆ ధ్యానం చేస్తున్నాడో, ఆ ధ్యానం చేసినటువంటి పుంసహ ఆ పురుషునికి, విషయాలంటే విషయ వస్తువులు, విషయ వస్తువులు ఏమున్నాయది, కంటికి విషయ వస్తువులు దృశ్యాలు, చెవికి శబ్దము, ముక్కుకి గంధము, అట్లాగా మనకి 5 ప్రపంచాలు 5 విషయ వస్తువులను మన ముందు పరిచిపెడుతుంది. ఈ పరిచిపెట్టినటువంటి ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో, అంటే ఈ ప్రపంచ విషయాల మీద ధ్యానం మొదలుపెట్టామో, వాటి మీద మనకి రాగం ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అటాచ్మెంట్ ఏర్పడుతుంది కాబట్టి ఆ అటాచ్మెంటే మనకి అనర్థానికి దారితీస్తుంది. ఈ అటాచ్మెంట్ అనేది ప్రేమ కింద మిస్టేక్ చేయకూడదు. ఇంక చాలాసార్లు చెప్పాను, అటాచ్మెంట్ అంటే మిమ్మల్ని బంధించేదాన్ని అటాచ్మెంట్ అంటారు. ప్రేమ అనే దానికి ఎటువంటి అటాచ్మెంట్తో సంబంధం లేకుండా, అది ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేది ప్రేమ. ఒక తల్లి ఇచ్చేది ప్రేమ. గురువు విద్య నేర్పేటప్పుడు అతనికి ఎటువంటి వ్యాపారపరమైనటువంటి ఆలోచన ఉండదు. ఇతడు రేపు పొద్దున ఏ అమెరికా వెళ్ళిపోయి నాకు ఏదో గిఫ్ట్ తెస్తాడు అటువంటి ఆలోచన ఉండదు. ఆ విద్య చెప్పేటప్పుడు ఎటువంటి వ్యాపార దృష్టి లేకుండా తన దగ్గర ఉన్నటువంటి విద్యను దాచుకోకుండా చెప్పేస్తాడు. సో దాన్ని ప్రేమ అంటారు. అటాచ్మెంట్ అంటే రాగం ఏంటి, రాగంలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి రాగం వద్దంటుంది శాస్త్రం. ఈ రాగం ఎక్కడి నుంచి పుడుతుంది, ఆ పదే పదే ధ్యానం చేయడంలో వస్తుంది. ఒక వస్తువుని మీరు చూశారు, చూసినప్పుడు ఏమవుతుంటే ఆ ప్రియ మోద ప్రమోదాలే ఏర్పడతాయి అంటుంది శాస్త్రం. ప్రియము మోదము ప్రమోదము. ఆ ప్రియమోద ప్రమోదాలు అంటే ఏమిటి, మార్కెట్లో కొత్తగా అన్ని మామిడి పళ్ళు వచ్చాయి, ఎండాకాలం మొదలైనప్పుడు సడన్గా మామిడి పళ్ళు ఠేలాలో తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే మీకు ఆ మామిడి పండును చూడగానే, అయ్యో చాలా కాలం అయింది, లాస్ట్ ఇయర్ తిన్నాం కదా మళ్ళీ మామిడి పళ్ళు వచ్చాయి అని ఒక ఆలోచన మనసులో మెదిలింది. మెదిలిన తర్వాత దాని మీద ఒక ప్రియత్వం ఏర్పడింది. ప్రియత్వం అంటే దాని మీద ఒక విధమైనటువంటి రాగం, అది నా దగ్గర ఉంటే బాగుంటుంది అని కోరిక ఏర్పడింది. అది ప్రియం ఫస్ట్ స్టేజ్. ఆ సెకండ్ స్టేజ్ ఏం చేస్తుంది, ప్రియత్వంతో ఆగదు, అది నేను తెచ్చిపెట్టుకోవాలి, అది అక్కడ టేలా మీద ఉంటే లాభం లేదు, నా దగ్గర ఉండాలి అది, కాబట్టి నేను పోయి కొనాలి. వాడిని మొత్తం బేరవాడో మీ శక్తికి మించో మొత్తానికి దాన్ని కొని ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడు మోదము, అక్కడ లేదు నా దగ్గరే ఉంది అని కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. హ్యాపీ, హ్యాపీయర్, అండ్ హ్యాపీయెస్ట్, ఇవి మూడు, ప్రియము మోదము ప్రమోదం. అంటే సెకండ్ స్టేజీ హ్యాపీయర్, ఫస్ట్ స్టేజ్ హ్యాపీ. చూడగానే మీకు ఫస్ట్ ఆ నోరు ఊరేసింది, సెలైవా ఊరేసింది, వెంటనే అది తెచ్చిపెట్టుకోవాలి. ప్రియము మోదము ప్రమోదము. ప్రమోదం అంటే అలా ఇంట్లో పెట్టుకుంటే లాభం ఏంటి, దాన్ని అనుభవించాలి, వెంటనే దాన్ని కోసి చక్కగా ఆరగించారు, అది మీతో ఏకమైపోయింది. ఏకమైపోయినప్పుడు దానికి ప్రమోదము, హ్యాపీయెస్ట్. ఇవి మూడు స్టేజెస్ అన్నాడు, ప్రియము మోదము ప్రమోదము, శాస్త్రం ఇచ్చేటటువంటి నిర్వచనం. శాస్త్రమే చెప్తుంది ఈ మూడు మామిడి పండ్లో లేదయ్యా, ఈ మూడు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే ఆ ఆనందం అంతా నువ్వే, నువ్వు పోయిదిగా దాంట్లో ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి ఆనందం దాన్ని ఆనందమే అక్కడ ప్రతిబింబించి నీకు చవి చూపిస్తుంది. మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఆ టేలా ముందు 10 సార్లు తిప్పినా కూడా వాడికి ఏమీ మనసు చెలించదు. కాబట్టి ఈ ఆనందం ఎక్కడుంది, ఆనందం నాలో ఉన్నది, నేనే ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకోమంటాను. ఈ విధంగా ఆ విషయాల మీద ధ్యానం చేసినప్పుడు ఆ విషయాలు ఏం చేస్తాయట, రాగాన్ని మీలో ఆ విషయం మీద సంగత్వాన్ని ఏర్పరుస్తాయి. ఆ సంగత్వమే మనకి అనర్థానికి దారితీస్తుంది అని చెప్పారు. ఆ చిన్మయానంద ఆయన ట్రైన్ ఎక్కుతున్నారు. ట్రైన్ ఎక్కబోతుంటే ఒక శిష్యుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎక్కబోతుంటే స్వామీజీ స్వామీజీ అన్నాడు. స్వామీజీ స్వామీజీ అంటే ఏమిటో, ఏం కావాలి నీకు, స్వామీజీ నాకు చిన్న డౌట్ ఉంది కాస్త తీర్చండి. ఏమిటయ్యా నీ డౌట్ అంటే, నాకు ఈ స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలండి స్వామి. స్పిరిచువాలిటీ తెలుసుకోవాలంటే ఇదే సమయం, ట్రైన్ ఎక్కే టైంలో ఇంత పెద్ద ప్రశ్న వేసేసావు, ఓ పక్కనేమో వాడు సిగ్నల్ చూపించేస్తున్నాడు, జెండా ఊపేస్తున్నాడు అని అనుకుని సరే అడిగావు కదా చెప్తాను స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. స్పిరిచువాలిటీ ఈజ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అటాచ్ టు దాట్ విచ్ ఇస్ రియల్ అండ్ డిటాచ్ టు దాట్ విచ్ ఇస్ నాట్ రియల్. ఏది నిజమైందో, ఏది సత్యమైందో, ఏది శాశ్వతమైందో, ఏకం నిత్యం సారం సత్యం, ఆ విషయం ఏదైతే ఉందో అది నువ్వే, నీ యొక్క నిజస్థితి, దాంతో అటాచ్మెంట్ పెట్టుకో. తది అన్యమైందంతా కూడా ఇది నాట్ రియల్, అనిత్యమైంది కాబట్టి దానికి అటాచ్మెంట్, దాంతో రాగం పెట్టుకోవద్దు అని ఆ రాగం గురించి వారు చక్కగా చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంటా, ధ్యాయతో విషయాన్ పుంస, విషయాన్ ధ్యాయత పుంస తేషు సంగ ఉపజాయతే, అతనికి దాంట్లో సంగత్వం దాంట్లోంచి ఉత్పన్నమైంది. ఆ తర్వాత ఏమైంది, సంగాత్ కామహా జాయతే, ఎప్పుడైతే సంగత్వం ఏర్పడిందో ఆ సంగత్వం నుంచి కాముకత్వం ఉత్పన్నమైంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా అంచెలంచెలుగా జన దాంట్లోంచి పుట్టుకొస్తున్నాయి. ఫస్ట్ ఏమైంది, ఈజ్ క్వైట్ అండ్ హ్యాపీ, తన హాయిగా ఉన్నాడు. హాయిగా ఉండి ఎప్పుడైతే ఆ సూపర్ బజార్లోకి ఎంటర్ అయ్యాడో అతనేదో చిన్న వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాడు. అంతకంత డ్యాజిల్ అయిపోతుంది, ఎన్ని వస్తువులు పెట్టేశాడో తెలియదు. అక్కడ తెలియని వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే పోతుంది, అది పదే పదే చూస్తే ఉంది. ఓసారి మనం దీన్ని కొని చూద్దాం ఏమవుతుందో అని ఆ విధమైనటువంటి ధ్యాయతో విషయాన్ పుంసహ, ఎప్పుడైతే ఆ విషయాల మీద ధ్యానం మొదలుపెట్టాడో దాని మీద ఒక విధమైనటువంటి రాగం ఏర్పడింది. ఆ రాగం ఏర్పడింది అక్కడితో ఆగిందా? దాని నుంచి ఏమైందిట? సంఘం అంటే రాగం ఏర్పడింది. సంఘాత్ కామహా సంజాయతే, సంఘం నుంచి కామం ఏర్పడింది. కామం అంటే కోరిక ఏర్పడింది. ఆ కోరిక ఏంటి? అది నేను తెచ్చిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటి? కామాత్ క్రోధో బిజాయతే, క్రోధ బిజాయతే. కామం నుంచి క్రోధం వచ్చిందిట. ఇక్కడ యాక్చువల్గా రెండు రూట్స్ ఉన్నాయి. కృష్ణ పరమాత్ముడు ఒక రూటు డిస్కస్ చేశాడు, ఒక రూటు ఆయన ఈ లెఫ్ట్ టు అవర్ ఇమాజినేషన్ అంటే శాస్త్రంలో వేరే చోట డిస్కస్ చేయబడింది. అది ఇక్కడ మన భగవద్గీతలో రాలేదు. అంటే ఒక విషయం మీద మనకి ఎప్పుడైతే ఆ రాగం ఏర్పడిందో, ఆ రాగం వల్ల మనం ఏమనుకుంటాం, అది మనం తెచ్చుకోవాలి, అది నాది కావాలి అని మీకు ఆ కోరిక బలంగా ఏర్పడుతుంది. బలంగా ఏర్పడినప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెండు పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి ఆ వస్తువు నేను తెచ్చుకోవడం, రెండోది ఫర్ సమ్ రీజన్ నేను దాన్ని తెచ్చుకోలేకపోవడం. ఏదో ఒక ఆటంకం వచ్చింది, ఒక మనిషి అడ్డుపడ్డాడో లేకపోతే నా పరిస్థితులు అనుకూలించలేదో ఏదో, మొత్తానికి నేను అనుకున్నటువంటి విషయం నాకు సానుకూలంగా జరగలేదు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ కామం కోరిక తీరకపోతే ఏమవుతుంది? క్రోధాత్ కామహ క్రోధ అభిజాయతే, కామం నుంచి క్రోధం ఉత్పన్నమైంది అంటున్నాడు. ఇది మన కోరిక నెరవేరకపోతే. నెరవేరిందనుకోండి, నెరవేరితే ఏమవుతుంది? ఆ విషయం ఆ రూట్ చెప్పలేదు. అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, కోరిక వచ్చినప్పుడు కోరిక తీరుతుంది, కోరిక తీరదు. తీరకపోతే ఏమవుతుందో ఈ శ్లోకంలో వస్తుంది, మనం బంతి పడ్డాం అన్నమాట. తీరితే ఏమవుతుంది? మనకి కోరిక తీరింది, మనకి ఏదో ఒక కారు కొనుక్కోవాలని మన జీవితంలో అది చాలా పెద్ద విషయం. ఒక కారు కొన్నాం, కారు కొనగానే ఏమవుతుంది? ఆ కారు చక్కగా ఒక నెల రోజులు నడిపారు, ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఆ రోడ్లోకి వెళ్ళగానే దీన్ని మించిన కార్లు రోడ్డు అమ్మటంతా తిరుగుతున్నాయి. తిరగగానే మీకు వెంటనే అనిపిస్తుంది, అయ్యో ఈ కారు కన్నా ఆ కారు కొనాల్సిందే, ఆ కారులో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇదే డబ్బుకి వస్తుంది కానీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మార్కెట్ రీసెర్చ్ చేసి ఉంటే బాగుండేది. నేను ఇట్లాగ వీడికి దుఃఖం, వీడు చేసిన పని మీద దుఃఖం, అతృప్తికరత్వం. మనకు సంసారంలో మూడు దోషాలు ఉన్నాయని చెప్పుకున్నాం, అందులో మెయిన్ దోషం అతృప్తికరత్వం. దేంట్లోనూ తృప్తి ఉండదు, తృప్తి ఉండదు కాబట్టి అది మళ్ళీ ఇంకా అనేటటువంటి పంకా నడుస్తూ ఉంటుంది. సో ఇది మనకి దీంతో తృప్తి లేదు, ఇంకా కావాలి. సో ఈ విధంగా మనకి కోరిక తీరినట్టయినా ప్రాబ్లమే, తీరకపోయినా కూడా ప్రాబ్లమే. తీరితే మనకి ఇంకా కొత్త వస్తువులు చూపిస్తుంది, ఇదిగో ఇది కొనొచ్చు కదా, అది కొనొచ్చు కదా అని మనల్ని ఇంకా దుఃఖంలోకి దింపుతుంది. తీరలేకపోతే ఏమవుతుంది? పరమాత్ముడు చెప్తున్నాడు, తీరకపోతే ఏమవుతుందిట? కామాత్ క్రోధ అభిజాయతే, కామం నుంచి క్రోధం ఉత్పన్నం అవుతుంది. ఇది వాడికి కోపం వచ్చేస్తుంటే ఎవరు అడ్డుకున్నాడో వాడిని నేను అంతు చూసేస్తాననేటటువంటి వాడికి ఉక్రోషం వచ్చేస్తుంది. లేదా ఒక విధమైన బలహీనుడైతే వాడు ఏడవడం మొదలెడతాడు. సో ఆ విధంగా క్రోధం, కామం నుంచి క్రోధం ఏర్పడుతుంది. ఇది 62వ శ్లోకం అండి. 62వ శ్లోకంలో మనకి నాలుగు స్టెప్స్ చూపించారు. నాలుగు స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ధ్యాయత విషయాన్ పుంసహ, ఫస్ట్ ధ్యానము, ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం. ఏది అవసరమో అవసరం కాదో తెలుసుకోకుండా అలౌకికమైన విషయాల మీద మనం దృష్టి బాగా సారించి వాటి మీద ధ్యానం చేశాము, అది ఫస్ట్ స్టెప్. ఆ ధ్యానం చేస్తుంది మనకి సంఘాత్, సంఘం ఏర్పడుతుంది. ఆ వస్తువుల మీద సంఘత్వం ఏర్పడింది, ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. రెండో స్టెప్ అంటే ఫస్ట్ బంతి ఏమైంది? బంతి ఆ ధ్యానం నుంచి మొదలైంది. ధ్యానం నుంచి ఒక స్టెప్, ఆ స్టెప్ ఏమో సంఘత్వం, అటాచ్మెంట్లో పడ్డాం. అటాచ్మెంట్ నుంచి ఏమొచ్చింది మనకి? సంఘం నుంచి కామం వచ్చిందని చెప్పాడు. సంఘం అంటే అటాచ్మెంట్ నుంచి మనకి తెచ్చుకోవాలనేటటువంటి కోరిక వచ్చింది థర్డ్ స్టెప్. ఆ ఫోర్త్ స్టెప్ వచ్చి మనకి క్రోధ విజాయతి. దాని మీద ఎప్పుడైతే ఆ కోరిక తీరలేదో, తీరకపోతే మనకి లోపల ఆ ఉక్రోషం పుట్టుకొచ్చేసింది. ఉక్రోషము కోపము అదంతా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. క్రోధ విజాయతి. ఈ విధంగా మనకి నాలుగు స్టెప్స్ చూపించారు. ఇంకా నాలుగు స్టెప్స్ ఉన్నాయి, మొత్తం 8 స్టెప్స్ అన్నమాట ఇవి. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇందులో మొదటి వాక్యం క్రోధాద్ భవతి సమ్మోహ. క్రోధం నుంచి ఆ సమ్మోహం ఏర్పడుతుంది, సమ్మోహం పుట్టుకొస్తుందట. సమ్మోహం అంటే డెల్యూషన్. ఇది మంచి, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది మంచి చెడు అనేటటువంటి ఆ విచక్షణని కోల్పోతారు. ఆ మోహం ఎప్పుడైతే ఏర్పడిందో, ఆ మోహం వల్ల ఇది బై హుక్ ఆర్ క్రూక్ నేను తెచ్చుకోవాలి, ఇది మంచి మార్గము చెడు మార్గం అని కాదు, ఇది ఏదో ఒక విధంగా నా దగ్గరికి వచ్చేయాలి. ఈ చిన్నపిల్లల్లో ఇది వంటి అంటే ఈ దొంగతనం చేసేటటువంటి కోరిక దీని నుంచి వస్తుంది. వాడెవరో వాడి పక్కవాడి దగ్గర ఏదో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు వీడి దగ్గర లేదు, వీళ్ళ ఇంట్లో అడిగినా కూడా వాళ్ళు కొంటలేదు. అప్పుడు వాడికి ఆ కోరిక విపరీతంగా అది పెరిగిపోయి ఒక స్టేజ్లో ఏం చేస్తాడంటే, వాడికి తెలియకుండా వీడి బ్యాగులో పెట్టేసుకుంటాడు. క్లెప్టోమేనియా అంటారు. ఇటువంటి చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళి ఇవన్నీ తీసేసుకుంటూ ఉంటారు, సంచులో వేసేసుకుంటూ ఉంటారు. క్లెప్టోమేనియా, ఇది ఒక బలహీనత అనమాట. ఇది దేనివల్ల వస్తుంది? క్రోధాద్భవతి సమ్మోహ. ఎప్పుడైతే ఆ క్రోధం నా దగ్గర ఈ వస్తువు ఉండి తీరాలి అని ఆ క్రోధం ఉత్పన్నమైందో, దాంట్లో ఆ డెల్యూషన్లో ఈ లూజ్ బ్యాలెన్స్ అనమాట. అతడు ఆ మోహం వల్ల అతడికి మొత్తం ఆ మోహం ఆవేశం చెందడం వల్ల ఈ విల్ లూజ్ ద బ్యాలెన్స్. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహం వల్ల స్మృతి అంటే తన యొక్క ఈ మెమరీ షాటర్ అయిపోతుంట. ఈ మెమరీ షాటర్ అయిపోవడం అంటే ఏమిటి? ఇగో ఈయన పెద్దవాడు నాకన్నా, లేదా ఈయన గురువు, నా తండ్రి, తల్లి, ఇటువంటి విచక్షణ పోతుందిట, స్మృతి పోతుంది, స్మృతి విభ్రమ. ఆ స్మృతి పోవడం చేత స్మృతి పోతే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ భవతి. ఎప్పుడైతే స్మృతి పోయిందో ఆ ఇంటలెక్ట్ పనిచేయడం అనేస్తుంది, వాడి బుద్ధి పనిచేయడం అనేసింది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధి నాశనమైందో అది ఇర్రిపేరబుల్ నాశనం, డ్యామేజ్ జరిగిపోయింది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. నశ్యతి అంటేనే నష్టం జరిగింది, ప్రణశ్యతి అంటే ప్రకర్షేణ నశ్యతి అంటే బాగా బాహాటంగా కనిపిస్తున్నటువంటి నష్టం మనకి కనిపిస్తుంది. ఇర్రిపేరబుల్లో డ్యామేజ్ జరిగిపోతుంది అనమాట, మళ్ళీ వెనక్కి తీసుకోలేనటువంటి నష్టం వాటిల్లుతుంది. సో ఇదంతా పెద్ద చైన్. ఎక్కడి నుంచి మొదలెట్టింది? ఆ విషయాల్ని మనం తదేకంగా వాటి మీద ధ్యానం చేసి ఇగో ఇది కావాలి అని ఎప్పుడైతే ఆ విషయ వస్తువులు ఒక సౌండ్ కానీ, ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక ప్రదేశం కానీ, వాటి మీద మనం పదే పదే వాటి మీద ఆలోచన పెట్టామో వాటి మీద రాగం ఏర్పడుతుంది. రాగం ఏం చేస్తుంది? రాగం కామానికి దారితీస్తుంది, కామం క్రోధానికి, క్రోధం మోహానికి, మోహం స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమ అంటే మెమరీ లాస్, లాస్ ఆఫ్ మెమరీ. ఆ లాస్ ఆఫ్ మెమరీ వల్ల ఏమవుతుంది? బుద్ధి నాశాత్, ఇంటలెక్టు ఫెయిల్స్ టు వర్క్. మీకు తెలివితేటలు ఉన్నాయి కానీ ఆ టైంలో బ్లాంక్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. మీ బుద్ధి ఫర్ ది టైం బీయింగ్ పక్కా తప్పుకుంది, ఓన్లీ ఎమోషన్ మాత్రమే పనిచేస్తుంది. యు ఆర్ అన్ ఎమోషనల్ పర్సనాలిటీ అనమాట, నాట్ అన్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ. మామూలుగా తెలివితేటలున్నాయి కానీ ఆ క్షణంలో ఆ కోపం ఎప్పుడైతే మొత్తం తారాస్థాయికి వెళ్ళిపోయిందో, యు లూజ్ యువర్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ పోయి వాడు ఇంకా ఏం చేస్తున్నాడో, వాడికి గురువుని తిడతాడు, తల్లిని కొడతాడు, ఇట్లాగే శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది? బుధ గురుమపి ఆక్షిపతి అంటుంది. వాడు తెలివైన వాడేట కానీ గురువుని ఆక్షేపిస్తాట, నువ్వు ఇటా చేస్తావా అంటాట. మాతరం అపి తాడయతి, తల్లిని కూడా కొడతాట వాడు అంత కోపంలో ఉన్నవాడు. మనకి ఈ భగవద్గీతలోనే వచ్చింది, పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చెమం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఈ దుర్యోధనుడు యుద్ధం స్టార్ట్ అయ్యేది భగవద్గీత మొదటి 2-3 శ్లోకాల కింద ఇక్కడ ఉన్నది, ఇది ఫస్ట్ చాప్టర్లో. ఆయన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ, అవతల 8 ఆర్మీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ గురువుగారికి, ఇగో వాళ్ళ చెము అంటే వాళ్ళ యొక్క శానం చూడండి, మా చాలా అపారమైనటువంటి ఆ శానం ఒకసారి మీరు చూడండి అని చెప్తూ ఆయన్ని కొంచెం దుయ్యబడుతూ మాట్లాడుతున్నాడు అనమాట. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత, ఇగో నీ శిష్యుడు ఉన్నాడే, శిష్యుడు అక్కడి నుంచి ఉన్నాడు, అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన పెద్ద వ్యూహం పన్నాడు, వ్యూహం పన్ని ఇప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు, నీ మీద యుద్ధం చేస్తున్నాడు. చూడు ఎంత ఎటువంటి వాడికి నువ్వు నేర్పావు ఈ వ్యూహం ఎవరు నేర్పింది, నువ్వు నేర్పిందే, నువ్వు నేర్పిన విద్య నీ మీద ఆయన ప్రయోగిస్తున్నాడు అని ఇట్లాగ ఆయన్ని దెప్పుతున్నాడు అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నీకు ఆ క్రోధం తారాస్థాయికి వెళ్ళిపోతే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఈ ఎటికెట్స్ అన్నీ పోతాయి, పోయి అది బుచ్చని నిచ్చని తెలియకుండా మాట్లాడతారు. సో కాబట్టి క్రోధాద్ భవతి సమ్మోహ, క్రోధం నుంచి ఆ సమ్మోహం ఏర్పడింది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః భవతి, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః భవతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఇంకంతా సర్వనాశనం జరిగిపోతుంది. ఆ నాశనం వల్ల మళ్ళీ మనం వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం లేనటువంటి నాశనం జరిగింది. నెక్స్ట్ది కూడా చెప్పుకుందామండి. రాగద్వేష వినియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరాన్ ఆత్మవశ్యై విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైః తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేషాలు ఎవరైతే తమ యొక్క అధీనంలో ఉంచుకున్నారో, అంటే రాగము ద్వేషము వాటిని తమ యొక్క చెప్పు చేతల్లో ఉంచుకున్నారో, అటువంటి జ్ఞాని విషయాన్ శ్చరాన్, అతను ఈ ప్రపంచంలో ఈ విషయ వస్తువుల మధ్యలో తెరుస్తున్నప్పటికీ కూడా, అంటే అతను ఈ ఎక్కడో దూరంగా పోయి రిషికేశ్లోనో హిమాలయాల్లోనో ఉండని అవసరం లేదు, ఈ ప్రపంచంలోనే ఉండొచ్చు. ఎప్పుడైతే వీటి యొక్క మిథ్యాత్వము వీటి యొక్క అల్పత్వము తెలుసుకున్నాడో అతన్ని ఎటువంటి విషయాలు భ్రాంతికి లోను చేయవు. విషయం బాగా అర్థం చేసుకున్న వాడికి ఇంకో ఈ విషయాలు చూసినా కూడా శబ్దాలు విన్నా కూడా ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ప్లే అని చెప్పి ఆ లీలా మాత్రంగా చూస్తాడు, తప్పితే అతన్ని వశం చేసుకునేటటువంటి అవకాశం ఆ విషయాలకి ఉండవు. విషయాన్ శ్చరాన్, ఈ విషయ వస్తువుల మధ్యనే అతను చిరిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే వాటి మీద ఆధీనత వాటి యొక్క సామర్థ్యాన్ని సంతరించుకున్నాడో అటువంటి జ్ఞానికి, అటువంటి జ్ఞానం ఏమని చెప్తున్నాడు, ఆత్మవశ్యై విధేయాత్మ, ఆత్మని వశం, ఆత్మ అంటే సచ్చిదానంద పరమాత్మ కాదు, ఈ మనస్సుని వశం చేసుకున్నటువంటి విధేయాత్మ అంటే అతని వశంలో ఉండేటటువంటి ఆ మనస్సు కలిగినటువంటి ఆ జ్ఞాని యొక్క మనస్సు ఎలా ఉంటుంటా, ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే మనం తినేటటువంటి ఈ ప్రసాదం కాదు, ప్రసాదం అంటే శాంతిని పొందుతుంది. అతని మనస్సు చాలా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదం అది ఆప్నోతి అనమాట, ప్రసాదం ఆప్నోతి అధిగచ్చతి, అతని మనసు చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకండి రాగద్వేషాలకి ప్రసన్నమైనటువంటి మనసుకి వాట్ ఈజ్ ద లింక్ అని మీరు అడిగినట్టయితే, మనం ఏం చెప్పుకుంటున్నాం, మన యొక్క ఆనందం ఇట్ ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్. శాస్త్రం క్లియర్ కట్గా డంకా మోగించి మరీ చెప్తోంది, ఈ ఆనందం అనేది ఎక్కడా బయట ఎక్కడా లేదు. మన ఇది బయటకు పరుగులు, బాహ్యమైనటువంటి పరుగులు తీసాం ఇంతవరకు, విషయం తెలిసిన తర్వాత ఇంకా అవసరం లేదు. విషయం ఏం చెప్తోంది, నీ యొక్క స్వరూపమే ఆనందం, నువ్వేం చేస్తున్నావు, ఈ మనుషులు ఆనందం ఉంది, ఈ వస్తువులు ఆనందం ఉంది, అది అక్కడ రిఫ్లెక్ట్ చేసుకుని ఈ ఆనందాన్ని యు ఆర్ ఎంజాయింగ్ దాట్. కాబట్టి అలా ఎంజాయ్ చేయాలి అనుకున్నట్టయితే ఈ మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఈ ఆత్మస్వరూపం, మనస్సు రిఫ్లెక్టర్, అది రిఫ్లెక్టర్ కాబట్టి మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనస్సు క్లియర్గా ఉన్నట్టయితే వితౌట్ ఎనీ ఇంప్యూరిటీ, అది ఎప్పుడైతే మనస్సు క్లారిటీగా ఉందో అప్పుడు ఈ ఆనందం యొక్క రిఫ్లెక్షన్ చాలా క్లియర్గా వచ్చి మీకు ఆ శాంతిని మీకు అందిస్తుంది. ఆ ప్రశాంతం ఆనందము అనేది మీకు ఆటోమేటిక్గా అలవోకగా మీకు అది దొరకడం మొదలెడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, మీరు ఒక అద్దాన్ని తీసుకుని అద్దాన్ని మామూలుగా ఒక తాడు కట్టేశారనుకోండి, పైన రూఫ్ నుంచి తాడుకి వెళ్ళాడేశారు అద్దాన్ని, ఒక మీ యొక్క ఫేస్ను చూడడానికి దాని ఎదురుగుండా నుంచున్నారు, అది ఇటు అటు ఊగిపోతుంది, ఊగిపోతుంటే మీరు చూడగలరా? చూడలేరు. అట్లాగే మీ మనసు పరిపరి విధాలు పోతుంది, పరిపరి విధాలు పోయి రకరకాలైనటువంటి అట్రాక్షన్స్, రకరకాలైనటువంటి విషయాల మీద అది మక్కువ చూపిస్తుంది. అటువంటి మనసులో మీకు ఆనందం దొరకదు. ఎందుకు? ఆ మిర్రర్ క్లియర్గా లేదు, మిర్రర్ అంతా మకిల పెట్టేసింది, ఆ మకిల పెట్టేసింది కాబట్టి ఆ మలం అంతా పోయినట్టయితే అటువంటి ఆ దర్పణంలో మీ యొక్క ఆనందం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ ఆనందం మీరు చవి చూడాలంటే ఇగో ఈ దర్పణాన్ని క్లియర్ చేసుకోవాలి, అంటే అంతఃకరణ శుద్ధి ఏర్పడాలి. అటువంటి అంతఃకరణ శుద్ధి ఎప్పుడు ఏర్పడుతుంది? రాగద్వేషాలు ఎప్పుడైతే అతడు పూర్తిగా తన అధీనంలో పెట్టుకున్నాడో అటువంటి వ్యక్తికి ఇగో ఈ మనస్సు ప్రశాంతతని, ఆనందాన్ని ఇస్తుంది. ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదం అంటే శాంతి, శాంతిం ఆప్నోతి, శాంతిని అది మనకి అందిస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.